ఎంత కొట్టినా చావడండి, వాడు కాలిపోతున్నాడు, ప్రాణం మాత్రం పోదు. చివరికి వాడిని బతికొండగా నిప్పులు పోసి పోసి కొట్టి కొట్టి మంచంతో పాటు దొడ్లో ఉన్న నూతులో పారేసి ఆ నుయ్యంతా పూడి చేశారట పూర్తిగా. రెండు మూడు రోజులు అయ్యాక మా ఆయన దొంగ కదండి, ఎక్కడికో పోయాడు, ఆయన వెతుక్కు వస్తామని ఊళ్ళో వాళ్ళకి చెప్పి రాత్రి తాళం వేసి ఇంట్లో ఉన్న బంగారం పుచ్చుకుని పోయారు. ఈ పాపాత్ముడు తల్లిని చంపి తండ్రిని ఏడిపించి ఎన్నో దొంగతనాలు చేసి ఎందరినో చంపిన పాపం వల్ల భయంకరమైన ప్రేతం అయిపోయాడు, పిశాచం అయిపోయాడు. పిశాచమై ఆ ఇంటి చూర్లో దాక్కునేవాట. వీధిలో ఎవరన్నా పెడుతూ ఉంటే ఈ పిశాచం హే అని అరిచేది. అరవగానే ఎవడన్నా భయపడితే గుండాకి చచ్చిపోతే అప్పుడు వాడిని పీక్కు తినేవాట. ఈ పిశాచాలు ఉన్నాయే ఈ ప్రేతాలు, పాపాలు చేసిన ప్రేతములకి చంపే శక్తి ఉండదు, ఊరికే బెదిరిస్తాయి. అవతలవాడు పిరికివాడే బెదిరితే మాత్రమే చంపగలవు, బెదరకపోతే మాత్రం ఏమీ చేయలేవు. ధైర్యవంతులు వెళ్ళినప్పుడు ఏ అంటే వీడు వణికి పారిపోయేవాట. పిరికివాడిని మాత్రం బెదిరిస్తే వాడు చస్తే పీక్కు తినేవాడు. క్రమంగా ఆ వేపు జనం రావడం మానేశారు. ఎవరన్నా వచ్చినా వీడికి భయపడ్డంలా. దాంతో వీడికి ఆహారం లేక అలమటించిపోయాట. ఈలోపు వీడు చచ్చిపోయాడు, ప్రేతం అయ్యాడని మొత్తం మీద ఊళ్ళో వాళ్ళకి అర్థమయ్యి ఆ ఇల్లుని పాడు పెట్టాడు రావడం మానేశారు. ఈ దుర్మార్గుడు చచ్చాడు, వాడే ప్రేతం అయ్యాడు, ఏడిపిస్తున్నాడు, అటు ఎందుకురా వెళ్ళడం అనవసరంగా అని వెళ్ళడం మానేయడం వల్ల ఆ ఇల్లు కూడా పాడైపోయింది. ఈ చచ్చిన వార్త దేశమంతా వ్యాపించింది. మహానుభావుడు ఆత్మదేవుడు, వాడికి ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, చివరికి వేశ్యల చేతిలో బలవన్మరణం పాలయ్యాడు, వాడు ప్రేతమయ్యాడు అనుకుని అందరూ చెప్పుకుంటూ ఉంటే గయ దగ్గర ఉన్న గోకర్ణుడికి తెలిసింది. వెంటనే వాడు సోదరుడి పేరు చదువుకుని, ఎంత చెడ్డ సోదరుడు కదా, అందుకని మా సోదరుడు దుందుకారుడు శాశ్వత స్వర్గం పొందడానికి పిండ ప్రదానమహంకరిష్యే అని గయలో శ్రాద్ధం పెట్టాడు. పెట్టి అక్కడి నుంచి ఒకసారి ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం, తండ్రి గారి ఇల్లు కదా, దాన్ని శుభ్రం చేసి ఊళ్ళో వాళ్ళకి డొనేషన్ ఇద్దాం అనుకుని వచ్చాట పాపం దానం చేద్దామని. వచ్చేసరికి చీకటి పడింది, అరుగు దులుపుకుని అరుగు మీద పడుకున్నాడు. ఇంటికి తలుపులకి తాళాలు వేసున్నాయి, లోపలికి వెడదామంటే పొద్దున తాళాలు పగలగొట్టాలి, ఈ లోపు ఏం చేద్దామని అరుగు మీదే పడుకున్నాడు అరుగు దులుపుకుని. అర్ధరాత్రి వేళ ఆ ఇంటి చూరులోంచి ఈ దుందుకారుడు అని పిశాచ రూపంలో వచ్చాట. ఈయన మహాత్ముడు ఏం భయపడలా, కాసేపు గొర్రెగా, కాసేపు మేకగా, కాసేపు భయంకరమైన కొరివి దయ్యంలాగా, అగ్ని జ్వాలలాగా మారి బెదిరించడం మొదలెట్టాడు. అంతా చూసినా వీడెవడో దుర్మరణం పాలైన దుష్టుడని గ్రహించి కమండలంలో నీళ్లు తీసుకుని వాసుదేవ అని మీద జల్లాడు. జల్లగానే ఆ పిశాచానికి నోరొచ్చింది. ఓ పిశాచమా, ఎవరో నువ్వు, ఎందుకు మా ఇంటి చూరు పుచ్చుకుని నన్ను బెదిరిస్తావంటే, నేను తమ్ముడు నేను అన్నట్ట. వీడు తెల్లబోయాడు, నేను అంటే దుందుకారుండి అన్నట్ట. అయ్యో అన్నయ్య, నువ్వా, నువ్వు చచ్చిపోతే నీ పేరు మీదగా గయలో పిండ ప్రదానం చేశాను కదా, గయలో పిండ ప్రదానం చేసినా ఇంకా నీకు ప్రేతత్వం నుంచి విముక్తి రాలేదా అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, గయా శ్రాద్ధశతే నాపి ప్రేతత్వం విముంచితే. 100 సార్లు, ఒకసారి కాదు, గయలో 100 సార్లు నా పేరు మీదుగా పిండ ప్రదానం చేసినా నా పాపములకు విముక్తి లేదు, నేను ప్రేతంగా ఉంటాను, నాకు ప్రేతత్వ విముక్తి లేదన్నట్ట. నీ కర్మ అయితే గయలో ఒకసారి పిండం పెడితే ఎంత నీచుడికైనా స్వర్గం రావాలి, 100 సార్లు పిండం పెట్టినా నీకు విముక్తి లేదంటే ఇంక నిన్ను విముక్తిని చేయలేనన్నట్ట. అలాంటి ఎలాగా, నువ్వు మహాత్ముడివి, జ్ఞానివి, నా పాపాలన్నీ నీకు తెలుసు, నేను తల్లిని తండ్రిని అందరినీ చంపాను, ఎంతోమంది ఆడవాళ్ళని చంపాను, పద్మాకర్ గారు లాంటి పండితుల్ని చంపాను, వాళ్ళ చేతులకు ఉన్న కంకణాలు దోచుకున్నాను, అలాంటి దుర్మార్గుణ్ణి నాకు నువ్వు తప్ప మరెవరూ విముక్తి కలిగించలేరు, రేపు ఏదో రకంగా నీ శాస్త్ర పరిజ్ఞానంతో నాకు మోక్షం ఇయ్యంటే సరే రేపు చూస్తాను, ఈ పూటకి విశ్రాంతి తీసుకో అని మర్నాడు ఇంటి తలుపులు పగలగొట్టించి స్వస్తి పుణ్యాహవచనంతో అంతా శుభ్రం చేయించి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి జరిగింది చెప్పి మా సోదరుడు ప్రేతత్వం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేస్తే బాగుంటుందని అడిగట. అందరూ అన్నారు, ఒకళ్ళు నవగ్రహ ప్రదక్షిణ అన్నారు, ఒకళ్ళు యజ్ఞం అన్నారు, ఒకళ్ళు ఇంకేదో అన్నారు, ఇలా రకరకాలు చెప్పారు, ఒకళ్ళు గుడి కట్టించమన్నారు. ఎన్ని చేసినా ప్రేతత్వం నుంచి వాడికి విముక్తి కలగదు, వాడు అన్ని పాపాలు చేశాడు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం వాణ్ణి వీణ్ణి అడగడం ఎందుకు అనుకుని, ఇప్పుడే నేను సూర్యుడి దగ్గరికి వెడతా అని తన తపశక్తితో సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడికి నమస్కరించాడు. ఆయన అందరికీ ఆది గురువు గనక, హనుమంతుడికి గురువు ఆయన. ఆయనకి నమస్కరించి మా దుర్మార్గుడికి విముక్తి ఎలా కలుగుతుందంటే భాగవతాన్ని భక్తితో 7 రోజులు పారాయణ చేయించి సంపూర్ణ భాగవతాన్ని చెప్పించు నువ్వు, వాడికి మోక్షం వస్తుందన్నట. వెంటనే తిరిగి వచ్చాడు ఆయన. కలశస్థాపన చేశాడు. మహానుభావులైన వాళ్ళ చేత పారాయణ చేయించాడు. అది పారాయణ చేయించేవాడు చేస్తున్న గానాలు గానాలు సాగుతూ ఉండగా ఈయన మొత్తం మీద పూర్తిగా భాగవతం చెప్పాడు. సంపూర్ణ భాగవతం, భాగవతం లాంటివి అక్కడక్కడ ఒక్కొక్క చెబితే దానికి మోక్షం రాదు, సంపూర్ణంగా చెప్పవలసింది. అందుకే సంపూర్ణ భాగవతాన్ని ఆ మహాత్ముడు చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు ఏం చేశారంటే వీణ్ణి ఒక వెదురు కర్రలో పెట్టారు. ఆ వెదురు కర్రలో ఒక్కొక్క కడుపు ఒక్కొక్క కడుపు తప్పున 7 కడుపులు ఉన్నాయి. ఆ 7 కడుపుల్లో ఉన్న వెదురు కర్రలోకి వీణ్ణి ఆవాహన చేశారు. మనమంటే 40 రోజులు అదృష్టవశాత్తు చెప్పుకుంటున్నాం, కానీ మరి ఆయనకి అన్ని రోజులు ఉండే అవకాశం లేదట. అందుకని 7 రోజుల్లో ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పారాయణ చేస్తున్న వాడు చేస్తూ ఉంటే ఈయన మొత్తం కచ్చెప్పు పోయట. సాధారణంగా భాగవత సప్తాహాలు చేసేవాడు పొద్దున్న 3 గంటలు సాయంత్రం 3 గంటలు మేము రోజు 6 గంటలు చెబుతాం ఎక్కడన్నా, కానీ 7 గంటలు కాదు. ఉదయం నుంచి సూర్యాస్తమయం, సంధ్యా సమయంలో సంధ్యావందన చేయటం, మళ్ళీ కచ్చెప్పడం, మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ ఆ 7 రోజులు అక్కడే కూర్చున్నారు. అన్ని పనులు అక్కడే, భోజనాలు అక్కడే, స్నానాలు అక్కడే. వాళ్ళు పురాణం వింటున్నారు, ఈ ప్రేతం పురాణం విన్నది. మొదటి రోజు పురాణం అవగానే ఈ 7 కడుపులతో ఉన్న వెదురు కర్రలో ఒక కడుపు పటక్కన పగిలిపోయింది. అంటే మొదటి రోజు శ్రద్ధగా విన్నాడని అర్థం. శ్రద్ధగా వింటే ఆ కడుపు పగులుతుందని పేరు. 2వ రోజు విన్నాడు, 2వ కడుపు పగిలింది. అలా 7 రోజులు వినగానే 7వ రోజు వెదురుగడ పగిలిపోయి అందులోంచి అందమైన నీలమేఘఛాయ శరీరంతో విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అటువంటి అందమైన శరీరంతో తులసీమాలలు వేసుకుని దుందుకారుడు ప్రత్యక్షమయ్యాడు, అచ్చం కృష్ణుడి లాగా. దాంతో జనాలు ఆశ్చర్యపోయారు. వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ విమానంలో ఈ దుందుకారుడు ఎక్కించారు. అప్పుడు దుందుకారుడు అన్నాడు, సోదరా, నీలాంటి ఉత్తముడు గురువుగా దొరకడం నా అదృష్టం. నువ్వు నా పేరు మీదుగా భాగవతం చేయించావు, సంపూర్ణ కథ చెప్పావు, ఆ కథ విన్నాను, నా పాపం పోయింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నానని అందరికీ కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. భాగవతం యొక్క మహిమతో ఒక ప్రేతము వైకుంఠానికి వెళ్ళింది. ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది ఎవరికి, ఈ కథ చెప్పిన గోకర్ణుడికి. ఆయన వెళ్ళిపోతున్న విష్ణుదూతలను అన్నాడు, ఇక్కడ 1000 మంది వింటున్నారు కదా, ఒక్క విమానంలో వీణ్ణే పట్టుకెళ్ళారు, ఈ 1000 మందికి విమానాలు ఏమని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ 7 రోజులు కంటి మీద కునుకు లేకుండా వాడు ఒక్కడే శ్రద్ధగా విన్నాడు, మిగతా వాడు మధ్య మధ్యలో కుర్చీలో నిద్రపోతూ విన్నారు, అందుకే విమానాలు లేవు. నేను చెప్పింది అనుమానం ఉంటే చూడండి, అందులో కుర్చీల్లో అంటే కుర్చీలో అనపోవచ్చు, కానీ అక్కడ మిగతా వాళ్ళకి ఎందుకు ఇంత శ్రద్ధ లేదో తెలుసా, వాడు ఏడుస్తున్నాడండి, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపంతో ఉన్నాడు. కష్టంలో ఉండడం వల్ల శ్రద్ధగా విన్నాడు. మీరు ఎప్పుడైనా కష్టంలో ఉన్నవాడు పారాయణ చేయించుకుంటున్నప్పుడు ఉన్న శ్రద్ధ కష్టం లేనప్పుడు పారాయణ చేయించుకుంటే ఉండదు. మిగతా వాళ్ళకి ఏముంది, మనకు నరకం ఎందుకులే, మనకేం ప్రేతత్వం ఉంటుందా అనో నమ్మకం అన్నమాట. అందువల్ల తక్కిన వాళ్ళంత శ్రద్ధగా వినలేదట. అందుకని వాళ్ళకి విమానాలు రాలేదనగానే అప్పుడు అర్థమయ్యి మళ్ళీ చెప్పాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా, 40 రోజుల పాటు ఈసారి సంపూర్ణ భాగవతం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మనం అలా చెప్పుకున్నాం, 40 రోజులు ఆ రోజున గోకర్ణుడు శ్రద్ధగా చెబుతూ ఉంటే, మొదటిసారి అంటే సప్తాహం ఎందుకు చేయించాడంటే ఆ దుర్మార్గుడికి విముక్తి కోసం, 2వసారి 40 రోజులు అవగానే ఈసారి ఆ ఊళ్ళో 10,000 మంది ఉంటే అందులో 5,000 మందికి విమానాలు వచ్చాయి ఏకంగా. అంటే ఈసారి 2వసారి సంపూర్ణ భాగవతం వినడానికి ఈ 40 రోజులు 5,000 మంది వచ్చారన్నమాట. అప్పుడు ఆయన వాళ్లతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ చెప్పారు, ఎంత శ్రద్ధగా వింటే అంత తొందరగా భాగవతం మనల్ని తరింపజేస్తుంది, మీరు అదృష్టవంతులు. ఈ మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, 40 రోజులు ఇక్కడ విన్నారు, వినలేని వాళ్ళకి మళ్ళీ పురాణాన్ని ఆడియో రూపంలోనో వీడియో రూపంలోనో టీటీడీ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ హరిగారు ఇస్తారు. ఈసారైనా మీరు భక్తితో ఇంట్లో ఒక్క క్షణం వ్యర్థం కాకుండా ఈ 40 రోజులు వినండి, ఈ జన్మలోనే మీకు విముక్తి కలిగి తీరుతుంది. గయ్య వెళ్ళక్కర్ల, పిండ ప్రదానం చేయక్కర్ల, ఇంట్లో పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, పిల్లలు లేరని అస్సలు బెంగొద్దన్నాడు. భాగవతం విన్న వాళ్ళు పిల్లలు ఉన్నా లేకపోయినా, అసలు మగ పిల్లలు లేకపోయినా, కర్మకాండ ఎవరూ చెయ్యలేకపోయినా, మనంతట మనం ఎక్కడైనా శరీరం విడిచిపెట్టినా, ఈ భాగవతాన్ని సంపూర్ణ భాగవతాన్ని శ్రద్ధగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా విన్నవాడు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరుతాడు అని 1-2 సార్లు వేదవ్యాసుల వారు ఈ భాగవత మహిమలో చెప్పారు. అంత గొప్పది భాగవతం. భాగవతం వినేటప్పుడు అన్నం తినచ్చా, స్నానం చేసే వినాలా అని అందరూ అడుగుతారే, స్నానం చెయ్యండి. నెత్తికి స్నానం చేయాలని వెంగక్కర్ల. ఆరోగ్యం బాగుంటే శిరస్నానం చెయ్యండి, లేకపోతే కంఠస్నానం చెయ్యండి, కానీ స్నానం మాత్రం చెయ్యాలి. గురు ధ్యానం చెయ్యాలి. గురువుని భగవంతుణ్ణి సమానంగా చూడాలి. పురాణం చెప్పేవాడు గురువు సాక్షాత్తు కృష్ణస్వరూపుడు, ఆ తర్వాత కృష్ణుడిని తలుచుకుని వినాలి. వినేటప్పుడు మీ ఓపికను బట్టి ఉపవాసం ఉండాలని కూడా చెప్పలా. నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం ఉండద్దన్నాడు. అసలు భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం. కథ వినడానికి ఉపవాసంతో కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి అనుకోండి, అప్పుడు వాడు ఏం వింటాడు? అందుకని స్వయముగా వేదవ్యాసుల వారు భోజనంతు వరం మన్యే తిండి తిని వినండి అన్నాడు ఆయన. పారాయణ కూడా తిండి తిని చెయ్యండి, కాకపోతే మలమూత్రాదులు ఎక్కువ రాకుండా స్వల్పంగా తినండి, హాయిగా తినండి అన్నాడు. శ్రద్ధాశక్తులతో భాగవతం విని అందరూ కైవల్యం పొందాలని కోరుకుంటూ 40 రోజుల కార్యక్రమం చూస్తూ ఉండగా దైవానుగ్రహంతో సంపూర్ణమయ్యింది. ఈ కథని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుని మళ్లీ మళ్లీ విని తరించండి. తక్కిన కార్యక్రమం అంతా హరిగారు చేయించిన తర్వాత ఆఖరిని స్వస్తి అన్నాక లేవండి, ఈ లోపు లేవకూడదు. హారతి ఇవ్వకుండా స్వస్తి అనకుండా లేస్తే మళ్ళీ మీరు అందరూ దుందుకారుల్లో పిశాచాలు అయిపోతారని నేను అన్నాం, వ్యాసుడు అన్నాడు.